శ్రీమద్భగవద్గీత కీ శ్రీల ప్రభుపాద కీ
జై.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 4వ అధ్యాయం శ్లోకం సంఖ్య 38. జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే హి తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానేన జ్ఞానముతో సదృశం సమానమైన పవిత్రం పవిత్రమైనది ఇహ ఈ ప్రపంచములో న విద్యతేహి నిశ్చయముగా లేదు తత్ దానిని స్వయం స్వయముగా యోగ సంసిద్ధః భక్తి యందు పరిపక్వమైన వాడు కాలేన కాలక్రమమున ఆత్మని తనయందే విందతి అనుభవించును. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం ఈ జగమునందు ఆధ్యాత్మిక జ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు. సకల యోగముల పక్వ ఫలమైన ఆ జ్ఞానమును భక్తి యోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున తనయందే అనుభవించును. భాష్యం దివ్య జ్ఞానమును గూర్చి పలుకునప్పుడు ఆధ్యాత్మిక అవగాహనతోనే మనము ఆ కార్యము చేయడం. అట్టి ఆధ్యాత్మిక జ్ఞానము లేదా దివ్య జ్ఞానము కనను పవిత్రమైనది మరియు ఉన్నతమైనది వేరొకటి లేదు. ఆ జ్ఞానము బంధమునకు అజ్ఞానము బంధమునకు కారణము కాగా అట్టి జ్ఞానము ముక్తికి కారణమై ఉన్నది. అది భక్తి యోగ పక్వ ఫలము. అట్టి దివ్య జ్ఞానమునందు స్థితిని పొందినవాడు శాంతిని తనయందే అనుభవించుటచే దాని కొరకు బాహ్యమున వెదుకనవసరం లేదు. అనగా జ్ఞానము మరియు శాంతి అన్నవి చివరికి కృష్ణ భక్తి రసభావనగానే పరిణమించును. ఇదియే భగవద్గీత యొక్క తుది వాక్యము. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీదే భక్తివేదాంత స్వామి నమస్తే. సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ జగమునందు ఆధ్యాత్మిక జ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు. సకల యోగముల పక్వ ఫలమైన ఆ జ్ఞానమును భక్తి యోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున తనయందే అనుభవించును. సకల యోగములు అని చెప్తున్నాడు. మనకి ఎన్ని యోగాలు తెలుసు? ఎవరికైనా యోగాలు తెలుసా? యోగా 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 ఎప్పుడు వింటుంటాం మనం, వింటుంటాం మనం. యోగాసనాలు, చక్రయోగ, రకరకాల యోగాలు వింటుంటాం. మీరు ఎన్ని రకాల యోగాలు విన్నారు మీరు ఇప్పటివరకు? ఆసనాలు వేయడం దానివల్ల షుగర్ వ్యాధి తగ్గుతుంది, లేదా టీబీ, లేదా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. యోగా రకరకాలుగా మనం చేస్తున్నాం, కానీ శాస్త్రంలో అనేక రకాల యోగాలు ఉన్నాయి. ఏమిటవి? జ్ఞాన యోగ, కర్మయోగ. భగవద్గీత చదివితే ఎవరైనా చూడొచ్చు ఇవన్నీ. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ఇంకా జ్ఞానయోగ చెప్పుకున్నాం, అష్టాంగ యోగ, హఠయోగ. ఇక్కడ ఏమని చెప్తున్నారు? అనేక రకాల యోగాలు, యోగాభ్యాసాలు అనేకమైనవి ఉన్నాయి. సకల యోగముల పక్వ ఫలమైన ఆ జ్ఞానాన్ని భక్తి యోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున తనయందే అనుభవించమని చెప్తున్నారు. ఈ విధంగా అనేక రకాల యోగాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ అనుభవించగలడు? భక్తి యోగాభ్యాసం నందు పరిపక్వతను సాధించినప్పుడు తనలోనే అవి అనుభవించగలడు అని. మరి చాలామంది అనుకోవచ్చు, మేము ఇక్కడికి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వస్తున్నామండి, లేదా రోజు ఒక మాట జపం చేస్తున్నాం అని చెప్తుండొచ్చు, లేదా అనుకుంటుండొచ్చు. మరి ఇంకా నేనేమి అనుభవించడం లేదు. అందువల్ల కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున, దానికి కొంత సమయం పడుతుంది, ఆ ఫలాన్ని మనం అనుభవించాలండి. ఎందువలన సమయం పడుతుందంటే, మనం వెంటనే శరణాగతి పొందడం లేదు కృష్ణుడికి. పూర్తిగా భక్తిలో నిమగ్నం అవడం అంటే 24 గంటలు కీర్తనీయ సదాహరి, 24 గంటలు హరిని కీర్తిస్తూ ఉంటే, అవి నోటి ద్వారానే కాదు మన చేతల ద్వారా కూడా కీర్తించవచ్చు. ఏ విధంగా? భగవంతుడి కోసం వండడం ద్వారా, అంటే భగవంతుడు నైవేద్యం వండడం ద్వారా కీర్తించవచ్చు. మన మనసు అప్పుడు ఎక్కడుంటుంది? భగవంతుడికి వండుతున్నామని మన మనసు ఆ వండటంలో నిమగ్నం అవుతుంది. అటువంటిప్పుడు మాత్రమే మనం ఈ ఏదైతే ఉందో అనుభవించడం అనేది, ఈ ఆత్మ, ఈ జ్ఞానాన్ని, దివ్యమైన జ్ఞానాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. అంతేగాని మనం కూడా మొదలుపెట్టాం, మేము చేస్తున్నాం, మేము ఇక్కడ కార్యక్రమానికి వస్తున్నాం అంటే కాదు. మనం జీవితంలో దాన్ని ప్రతినిత్యం మన జీవితంలో అన్ని కార్యక్రమాల్లోకి ఈ యొక్క చేతనం అనేది వెళ్ళాలి. కృష్ణ చైతన్యం అనేది మనం ఏ సందర్భంలో ఉన్నాం అప్పుడు మనం దీన్ని అనుభవించడం అనేది మొదలవుతుంది. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు? అసలు దివ్య జ్ఞానం ఎలాగ, మనం దివ్య జ్ఞానం గురించి పలుకున్నప్పుడు ఆధ్యాత్మిక అవగాహనతో మనం ఆ కార్యాన్ని చేస్తున్నాం, చేయడం అంటున్నాం. ఏమిటి ఇక్కడ ఆధ్యాత్మిక అవగాహన? ఆధ్యాత్మిక అవగాహన ఏమిటి? అసలు దివ్య జ్ఞానం ఏమిటి? క్రితం వారం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నేను చెప్పాను, అసలు దివ్య జ్ఞానం ఏమిటి, ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి, ఆధ్యాత్మిక జ్ఞానంలో మొదటి మెట్టు ఏమిటి? మొదటి మెట్టు మీరు గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఆధ్యాత్మిక విషయాల్లో ఎప్పుడైనా కానీ అసలు మొదటి మెట్టు నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని. ఇది తెలియని వాడు, వాడి యొక్క స్థానం ఏమిటి అంటే, ఏ స్థాయిలో ఉన్నట్లు? జంతువు స్థాయిలో ఉన్నట్టు. ఎందువలన? కుక్కలకి, పందులకి, ఏదైనా జంతువు తీసుకోండి, వాటికి నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అంటే అర్థం చేసుకునే బుద్ధి లేదు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం మొదలయ్యేది, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో, ఇక్కడి నుండి అనేక మనం చెప్పుకున్నాం యోగాలనే, ఇక్కడి నుండే మొదలవుతాయి. ఏంటి? జ్ఞానయోగ, కర్మకాండ లేదా కర్మయోగ, అష్టాంగ యోగ, హఠయోగ, అన్నీ కూడా మొదలయ్యేవి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో మొదట తెలుసుకోవాల్సింది నేను శరీరాన్ని కాదు ఆత్మని, అక్కడి నుండే అన్నీ మొదలవుతాయి.
అసలు అది కూడా తెలియదు అనుకోండి, ఇంక ఇవేమి కూడా అర్థం కావు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మిక జీవితంలో మన శరీరం కాదు ఆత్మ, దాంతో మొదలవుతుంది. మనకి చాలా బయట అనేక సంస్థల్లో ఈ విషయాన్ని స్పష్టంగా మనకి చెప్పరు. ఉదాహరణకి కొంతమంది యోగా చేస్తుంటారు ఆసనాలు, నువ్వు శరీరానికి ఆత్మవా, అసలు భగవంతుడు ఎవరు అంటే ఆలోచిస్తారు కొంతసేపు, ఏమో ఆత్మ అయి ఉండొచ్చు అని చెప్తారు. అది కూడా సందేహాస్పదంగా అన్నమాట, ఒక నిర్దిష్టంగా బలబుద్ధినట్టు చెప్పలేరు. ఎందువల్లంటే వాళ్ళు అనేకమైన వింటుంటారు, నువ్వే ఆత్మవి లేదా నువ్వే భగవంతుడివి, ఇలా ఈ సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. ఎందువల్లంటే ఎప్పుడైతే ఆత్మ అనే జ్ఞానం, మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఇంకా ఏం చెప్తుంటారంటే, ఇక్కడ మనకి చెప్తున్నారు కాలక్రమమున తన ఎందే అనుభవించగలరు అని. దీన్ని ఈ దివ్యమైన జ్ఞానాన్ని తన ఎందే అనుభవించగలరు. ఏమిటో దివ్యమైన జ్ఞానం అంటే, మొదటి మెట్టు ఆత్మ, తరువాత పరమాత్మ. వదంతి తత్ తత్వ విదస్తత్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. ఆధ్యాత్మిక జీవనంలో మన యొక్క సాక్షాత్కారం ఏ విధంగా వెళ్తుందంటే, మొదట నేను ఆత్మని తెలుసుకుంటాం, తర్వాత మెట్టు ఏమిటి, పరమాత్మని తెలుసుకోవడం. పరమాత్మ ఎక్కడుంటాడు, ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మనం గురించి మాట్లాడుతున్నాం, మనం సాక్షాత్కారం గురించి మాట్లాడుతున్నాం. మనలో ఎక్కడున్నాడు, మన యొక్క ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టతి. ఈశ్వరుడు సర్వభూత అన్ని యొక్క జీవుల్లో ఎక్కడున్నాడు, హృద్దేశోర్జున. ఎవరైనా డాక్టర్లు ఉంటే తెలుసుకోవచ్చు, ఏమిటి మనం ఉండేది హృదయంలో. ఈ ఏంటిది గుండె కొట్టుకోవడం ఎలా జరుగుతుంది, దీని ద్వారా ఆత్మ పరమాత్మ అక్కడ ఉన్నాయి కాబట్టే గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ అంతా జరుగుతుంది. భగవద్గీత అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా తెలిసిపోతాయి, డాక్టర్లు అవ్వాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే డాక్టర్లు అయినా కూడా వాళ్ళకి తెలియదు ఈ రోజుకి కూడా, ఎందుకు ఈ హృదయంలో గుండె కొట్టుకోవడం ఎందుకు జరుగుతుంది, అంటే గుండె నుండి ఎందుకు అసలు కొట్టుకోవడం ఎలా, దానికి కారణం ఏమిటి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రక్త ప్రసరణకు మూలం ఏమిటి అంటే తెలియదు. కానీ భగవద్గీత చదివితే అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా పరమాత్మ కూడా అదే హృదయంలో, మన యొక్క హృదయంలో స్థితమై ఉన్నాడు. ఇంకా అదే విధంగా పరమాత్మ ఇంకా ఎక్కడ ఉన్నాడు, అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి బ్రహ్మ సమితిలో చెప్తున్నాడు. ఏమిటి, ప్రతి అణువులో కూడా పరమాణువులో కూడాను భగవంతుడు ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి ఇక్కడ ఒక ఏమిటి, ఒక సందిగ్ధం వస్తుంది ఇక్కడ. ఏమిటి అంటే, నేను హృదయంలో ఉన్నాను, పరమాత్మ హృదయంలో ఉన్నాను. బయట కొంతమంది ఏమని చెప్తారు, పరమాత్మ ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే. రెండు ఒకటా వేరా, ఒకటే, రెండు ఒకటి కాదు, రెండు వేరు. రెండు ఒకటైతే ఆత్మ పరమాత్మ బయట కూడా ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడని చెప్తున్నాను. అంటే మీరే బయట ఉన్నారు ఇక్కడ కూడా హృదయంలో కూడా ఉన్నారా, మీరు ప్రశ్నించుకోండి ఒకసారి, చిన్నగా ఆలోచించాలి, కొద్దిగా ఆలోచించాలి. ఇది అర్థం కావాలంటే బుద్ధి పనిచేయాలండి. అందువల్లనే భగవంతుడు మనుషులకి ఉన్నతమైన బుద్ధినిచ్చాడు. మనం ఈ హృదయంలో ఉన్నాం, ఈ శరీరం గురించే మనకి అవగాహన ఉందండి. మీకు ఈ శరీరం దాటి ఎక్కడైనా ఏమైనా జరుగుతుందంటే మీకేమైనా తెలుస్తుందా, లేదు. కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నాం, పరమాత్మ ప్రతి అణువులో కూడా ఉన్నాడు. అందువల్లనే దానికి ఒక ఉదాహరణ ప్రతి అణువులో కూడా ఉన్నాడని ప్రహ్లాదుడి యొక్క చరిత్ర తెలుసా ఎవరికైనా, అందరికీ తెలుసు దాదాపుగా. ప్రహ్లాదుడు యొక్క తండ్రి చెప్తాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు, భగవంతుడు అన్నిటిలోనూ అంతర్బహి అంటే లోపల బయట ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉన్నాడు. అప్పుడు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడని అడగగానే ఉన్నాడు అంటాడు. వెంటనే స్తంభాన్ని విరగొట్టగానే నృసింహస్వామి బయటకు వస్తాడు. అక్కడ పరమాత్మ ఎక్కడి నుంచో రాలేదు, అక్కడే పరమాత్మ రూపంలో ప్రతి అణువులో ఉన్నాడు కనుక వెంటనే వచ్చేశాడు. ఎవరు, కృష్ణుడు. ఏ రూపంలో, నృసింహస్వామి రూపంలో. అతని యొక్క పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి అతను అనేక రూపాలు తీసుకుంటాడు. కాబట్టి ఆత్మ పరమాత్మ రెండు ఒకటి కాదు. చాలా మంది చెప్తారు అన్ని నీలోనే ఉన్నాయి, జీవమే శక్తి, శక్తి లేకపోవడమే మరణం అని చెప్తుంటారు. మొత్తం అంతా మీలోనే ఉంది, మీరే అన్నిటికీ మూలం, మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. సాధించగలరా? భార్య పిల్లల్ని చూసుకోవడమే కష్టమైపోతుంది, ఏదైనా ఎలా సాధించగలరండి? అవునా? కలియుగంలో భార్య పిల్లల్ని సక్రమంగా పోషించడానికే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం, కానీ చెప్తారు మీరు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయండి. కేవలం ఉత్తేజపరచడానికి. దేన్ని? మన యొక్క అహంకారాన్ని. నేను ఏదైనా చేయగలను, ఏ వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి అని అనుకోవడం తప్ప ఏం లేదు. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? తెలివైన వాళ్ళు ఈ జ్ఞానాన్ని అనుభవించగలరు, అంతేకాని పూర్తిగా అన్ని సాధించడానికి అతనికి శక్తి లేదు. తెలుసుకుంటారు. ఎలా వస్తుంది ఆ శక్తి? ప్రహ్లాదుని అడుగుతాడు ఎవరు? తండ్రి, అసలు నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని. అంటే నీకు ఏదైతే ఈ ముల్లోకి వెళ్ళడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా అది అక్కడి నుంచే వచ్చింది. అర్థమవుతుందా? అదే కృష్ణుడి ఎవరైతే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారో వాళ్ళకి వచ్చే శక్తి కూడా భగవంతుడే ఇస్తున్నాడు, భక్తులకి కూడా శక్తి భగవంతుడే ఇస్తున్నాడు. కానీ వాళ్ళు దుర్వినియోగం చేసుకోవడం వలన వాళ్ళు మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది వాళ్ళ యొక్క శక్తిని. భక్తుడు తిరిగి భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఆనందంగా ఉండగలడు. కాబట్టి ఈ శక్తికి మూలం, మొత్తం అన్ని శక్తులకి మూలం ఒకళ్ళే, ఎవరు? నువ్వు కాదు. అందరు చెప్తున్నట్టు అన్ని నీలోనే ఉన్నాయి, నువ్వే అన్నిటికీ, నువ్వేదైనా చేయగలవు కాదు, భగవంతుడు. అది ఎక్కడుంది? తర్వాత వదంతి తత్తత్వవిధస్తత్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఈ రెండింటికి కూడా మూలం ఏమిటి? భగవంతుడు. మరి భగవంతుడు ఎక్కడుంటాడు? భగవంతుడు ఎక్కడుంటాడు? సర్వాంతర్యామి. అంతర్యామి అంటే పరమాత్మ. ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు? ఇప్పుడు మనం మన హృదయంలో ఉన్నాం, భగవంతుడు పరమాత్మ రూపంలో, పరమాత్మ అన్ని ప్రదేశాల్లోనూ మన హృదయంలో కూడా ఉన్నాడు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? మనం మనకు ఒక ఇల్లు ఉంది, మనం ఉండడానికి ఒక ఇల్లు, భార్య పిల్లలు ఇవన్నీ మనకున్నాయి. మరి భగవంతుడికి? భగవంతుడికి కూడా ఉన్నాయి. మనకి చాలా చిన్న ఇల్లు ఉంటే భగవంతుడికి చాలా పెద్దది ఉంది, ధామం. వైకుంఠ లోకాలన్నీ కూడా ఆయన ఇళ్ళే. వైకుంఠం, గోలోక వృందావనం, మధుర, ద్వారక ఇవన్నీ ఏవైతే మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఇక్కడ, మధుర, ద్వారక, వృందావనం ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాయి. అది తెలుసుకోవడమే ఈ దివ్య జ్ఞానంలో పరిపూర్ణత అన్నమాట. అది ఎవరు తెలుసుకుంటారు? ఎవరైతే ఈ భక్తి యోగం అభ్యాసం చేస్తుంటారో వాళ్ళకే ఇవి అర్థమవుతాయి. భక్తి యోగం ఎవరు అభ్యాసం చేయగలరు? ఎవరు అభ్యాసం చేయగలరు? బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎవరు అభ్యాసం చేయగలరు? వాసుదేవుడే అన్నిటికీ మూలము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భక్తి యోగాన్ని అభ్యాసం చేయగలరు. అంతేగాని నేను ఆత్మని, నేనే భగవంతుడిని మర్చిపోయాను, ఇప్పుడు మాయలో పడి ఉన్నాను అనేవాళ్ళు భక్తి యోగం చేయలేరు. వాళ్ళకి అసంభవం. వాళ్ళకి కృష్ణుడు ఎవరో కూడా అర్థం కాదు. కృష్ణుడు భగవంతుడిని వాళ్ళు ఎప్పటికి కూడా అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటాడు? కృష్ణుడు కూడా సత్వగుణంలో ఉన్న ఒక గొప్ప పురుషుడు, మహాపురుషుడు అనుకుంటారే కానీ మహానుభావుడు అని అంటారు. కానీ కృష్ణుడు భగవంతుడని ఒప్పుకోరు. ఎందుకు? కారణం అంటే అది మనలో ఉన్న ఈర్ష్య భావం. భగవంతుడికి ఎందుకు సేవ చేయాలి? భగవంతుడిని ఎందుకు సేవించాలి? కృష్ణుడికి ఎందుకు శరణాగతి పొందాలని ఈర్ష్య భావం. ఈర్ష్య భావం ఈరోజు ఉందా? కాదు, అనాది కాలం నుంచి ఉంది. ఆ ఈర్ష్య భావాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తున్నాం? ఇంద్రియ భోగం రూపంలో. అంటే నేను, నాది, నా భార్య, నా ఇల్లు, నా ఊరు, నా ఆనందం, నా ఆనందం, నా ఆనందం అనే దాంతో వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి మనకి ఆనందం గురించి ఆలోచించొద్దా అండి అంటే మనం ఆనందంగా ఉండొద్దా? అదే ఇక్కడ చెప్పేది మనం. మీరు ఆనందంగా ఉండొద్దని చెప్తున్నావా? చెప్పడం లేదు. మన యొక్క ఆనందం కృష్ణుని యొక్క ఆనందంలో ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు? నిరంతరం కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. మరి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తొలగిపోతున్నాయి, ఏమిటి కారణం? ఎప్పుడైతే ఒక జీవుడు భగవంతుడికి శరణాగతి పొంది ఉంటాడో అప్పుడు ఆయన చూసుకుంటాడని యోగక్షేమం మహామ్యహం అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎవరైతే నన్ను సతతం కీర్తిస్తూ నా యొక్క సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆ విధంగా భగవంతుడికి శరణాగతుడు అవడమే ఈ భక్తి యోగం అంటే. పూర్తి శరణాగతుడు పొందడం అంటే భక్తి యోగంలో పరిపూర్ణత పొందడం. దానికి అనేకమైన మెట్లు ఉంటాయి, అందులో కూడా చాలా స్థాయిలు ఉంటాయి అన్నమాట శరణాగతులు. మొదట్లో ఏం చేస్తాం మనం? మొదట్లో ఒక హరినామం, ముఖ్యంగా కలియుగంలో కలియుగ ధర్మం హరినామం కాబట్టి జపం చేయడం మొదలు పెడతాం, లేదా మందిరానికి రావడం మొదలు పెడతాం. దాని తర్వాత మెల్లగా పుస్తకం చదవడం లేదా సేవ చేయడం, ఈ విధంగా నిత్యం ప్రసాదం తీసుకునే స్థాయికి రావడం, నియమాలు పాటించడం. ఏమిటి నియమాలు? నాలుగు నియమాలు ఉంటాయి. నాలుగు నియమాలు ఏమిటి? ఒక మనిషి పాటించవలసినవి, భక్తుడు కాదు, ఒక మనిషి చేసేవి నాలుగు నియమాలు. మాంసాహారం తినకుండా ఉండడం, మద్యం సేవించకుండా ఉండడం, జోదం ఆడకుండా ఉండడం, వ్యభిచరించకుండా ఉండడం, ఇవన్నీ చేసే వాళ్ళని ఎవరంటారు? మనిషి అంటారు, భక్తుడు కాదు. ఇవి చేసేవాళ్ళు భక్తుడు కాదు, మనిషి. అప్పుడు మనిషి స్థాయిలో ఉంటే మనకి బుద్ధి పనిచేస్తుంటుంది కాబట్టి అప్పుడు ఏదైనా భగవంతుడి గురించి తెలుసుకోగలం. మరి మీరు అనొచ్చు, మాకు వీటిలో కొన్ని అలవాట్లు ఉన్నాయండి, మేమేం చేయాలి? ఏం చేయాలైతే? అయినా కూడా ఏమని చెప్తున్నారు ముందల, ఇక్కడ మనకి కృష్ణుడు ముందల చెప్తున్నారు రెండు శ్లోకాల్లో, పూర్తిగా పాపంలో నువ్వు నిమగ్నమై ఉన్నా లేదా పుణ్యం చేస్తున్నవాడివైనా మంచివాడివైనా చెడ్డవాడివైనా ఎటువంటి వాడివైనా ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు కానీ ఈ దివ్య జ్ఞానం తెలుసుకొని దాని ప్రకారం ఆచరణలో దాన్ని ఆచరణలో పెట్టడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? వాటన్నిటి నుంచి కూడా బయటపడగలవు అని చెప్తుంది. ఏమిటి ఆ దివ్య జ్ఞానం కలియుగంలో అర్థం చేసుకోవడం అంటే, ఈ విధంగా భగవంతుడు ఉన్నాడు, మనం భగవంతుడి యొక్క సేవకులం. ఆ సేవలో తిరిగి మనం నిమగ్నం అవ్వడం కోసం ఏదైతే ఉందో సాధన అది హరినామం. హరినామం నిరంతరం ప్రతినిత్యం చేయడమే ఈ కలియుగంలో చేసే సాధన. ఎవరైతే ఈ హరినామం చేయడం మొదలు పెడతారో నామం యొక్క శక్తి వలన మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా క్రమక్రమంగా వెళ్ళిపోతాయి. దానికోసం మనం హఠయోగాను, అష్టాంగ యోగాను, లేదా రకరకాల చక్ర మెడిటేషన్లను ఇంకొకటో ఇంకొకటో చేయవలసిన అవసరం లేదు. అది పూర్వయుగాల్లో. ఇప్పుడు మనం మనిషి స్థాయిలోనే లేము కాబట్టి నేరుగా కృష్ణుడే మనకు కావాలి. కృష్ణుడే స్వయంగా వచ్చి మన అంటే మనకి సహాయం చేయాలి మన హృదయం శుద్ధి పొందడానికి. ఏ విధంగా చేస్తున్నాడు కృష్ణుడు స్వయంగా వచ్చి? నామం యొక్క రూపంలో కృష్ణుడు ఉన్నాడు. ఈ యొక్క నామమే కృష్ణుడు. ఎప్పుడైతే మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అంటారో వెంటనే మీ దగ్గర కృష్ణుడు ఉన్నాడు. కానీ మీకు తెలియడం లేదు, మనం తెలుసుకోవడం లేదు. వెంటనే అంటున్నా, మనం అనేకసార్లు అంటుంటాం కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఆ నామంలో కృష్ణుడు ఉన్నాడు నిజంగా. అది ఎప్పటికి అర్థమవుతుంది? అందుకే ఇక్కడ చెప్తున్నాడు కాలక్రమేణ. మొదట్లో చేయాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని? అలవాటు లేదు. కృష్ణుడి నామం చేయడం అలవాటు లేదు. కృష్ణుడికి వ్యతిరేకంగా పనిచేయడమే మనకి అనాది కాలం నుంచి అలవాటు. కాబట్టి మనం ఎప్పుడైతే నామం చేస్తూ విశ్వాసంతో ఇది కృష్ణుడు నాకు తెలియదు కానీ భక్తులు చెప్పారు, ఆచార్యులు చెప్పారు, భగవద్గీత భాగవతంలో చెప్పబడి ఉంది కాబట్టి నేను ఈ నామాన్ని చేస్తాను, ఏదో ఒక రోజు కృష్ణుడు నాపై కరుణ చూపించి ఇదంతా కూడా అర్థమయ్యే జ్ఞానం నాకు ఇస్తాడు అని. అందుకే తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమా ఉపయాంతితే. ఎవరైతే ప్రతినిత్యం ప్రీతితోటి, ప్రీతి అంటే ఇష్టంతో, ఎవరైతే ప్రతినిత్యం నన్ను కీర్తిస్తూ ఉంటారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. మరి ఈ విధంగా ప్రతినిత్యం భగవంతుడిని కీర్తించడం ఎలాగండి? మనం నేను ఎక్కువసేపు నామం చేయలేను, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఏమిటి? పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి. కృష్ణుడు ఏమంటున్నాడు? మీ దగ్గర ఎక్కువ ధనం, ఎంతో పెద్ద ధనికులు అవ్వాల్సిన పని లేదు భగవంతుడు సేవ చేయడం. ఒక పత్రం ఏమిటి? తులసిదళం. కృష్ణుని యొక్క పాదాల దగ్గర ఉంచవచ్చు. పుష్పం, ఒక పుష్పాన్ని అర్పించవచ్చు, ఒక ఫలాన్ని అర్పించవచ్చు, తోయం నీటిని అర్పించవచ్చు. ఈ విధంగా కూడా మనం భగవంతుడి యొక్క సేవ చేయవచ్చు. కానీ అది ఎటువంటిదై ఉండాలి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. సతతయుక్తానాం, సతతం అంటే నిరంతరం, సతతం, సదా, ఇవన్నీ కూడా ఒకటే. సతతయుక్తానం అంటే నిరంతరం కృష్ణుణ్ణి, మరి ఇంకా వేరేదేం లేదండి ఇక్కడ. వేరే ఇంకా చెప్పాలంటే అన్య దేవతలు ఇంకవన్నీ కూడా లేవు. ఎందువల్ల అన్నీ లేవు? కృష్ణుడు చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం చరణం. ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో, మనకి దుఃఖానికి కారకమైనవి ఏవైతే అనుభవిస్తున్నామో, ఇవన్నీ తీయగలిగేవాడు, వీటన్నింటించి బయటపడగలిగేవాడు ఎవరు? కృష్ణుడు ఒక్కడే. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది, పూర్తిగా దీని నుంచి బయటపడే మార్గం అనేది లేదు వాళ్ళ దగ్గర. దీనికోసం మనం ఎక్కడో జ్యోతిష్యమో ఇంకేదో ఇంకేదో చెప్పించుకుని దాన్ని తగ్గి చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడాను వీటి నుంచి బయటకు తీసుకొస్తారు. ఇది పాపం పుణ్యం మనం క్రితం వారం చెప్పుకున్నాం. మీరు వచ్చినట్లే ఏమిటి, పాపం పుణ్యం రెండింటి నుంచి కూడా భగవంతుడు బయటికి తీసుకొస్తాడు. కొంతమంది బాధపడవచ్చు, అదేంటి మా పుణ్యం అంతా పోతుంది, కష్టం కదా. మీకు నిజంగా పుణ్యం కావాలి, ఇంకా అనుభవించాలంటే అప్పుడు మీకు ఇది అవసరం లేదు. కృష్ణుడి యొక్క భక్తి ఎందువలన? భౌతిక సుఖాలు ఉండవు ఇంకప్పుడు. భౌతిక సుఖాలన్నింటినీ కూడా తీసేస్తాడు కృష్ణుడు. ఎందువలన? ఈ భౌతిక సుఖాల కంటే కూడా కొన్ని వేల రెట్లు ఆనందం అనేది భగవంతుడు కొన్ని, అంటే నిజానికి చెప్పాలంటే వేల రెట్లు అన్నా కూడా అది తప్పే చెప్పాలంటే. ఎందువలన? అది ఒక పరిమితం అయిపోయింది. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, ఈ యొక్క భక్తి యుక్త సేవలో ఉండే ఆనందం, ఆనందాంబుది వర్ధనం, ఈ యొక్క సముద్రం అంటే భక్తి యుక్త సేవలో వచ్చే ఆనందం ఒక సముద్రంతో పోలిస్తే ఆ సముద్రం ఎటువంటిది, పెరుగుతూ ఉంటుంది. మనం చూసే సముద్రం అలానే ఉంటుంది, దానికి ఇంకా పెరగడం అనేది లేదు. నిజానికి పెరిగితే భూమి అంతా మునిగిపోతుంది కదా, కానీ అది పెరగడం లేదు. కానీ ఈ సముద్రం ఏదైతే భక్తియుక్త సేవలో వచ్చే ఆనందం అనే సముద్రం, అంబుది వర్ధనం అంటే పెరిగిపోతూ ఉంటుంది. అందువలన ఆ రెండు తీసేస్తాడు అన్నాడు కృష్ణుడు. ఎప్పుడు? ఇంకా నువ్వే నాకు శరణం, ఇంకా అనేదాం శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇంకేమీ నాకు శరణాగతి లేదు, నువ్వే నాకు గతి అని ఎప్పుడైతే మనం సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు వీటన్నిటి నుంచి కూడా బయటపడతాము. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక రకరకాల యోగాల్లో నిమగ్నమైన వాళ్ళు, ఉదాహరణకి బ్రహ్మభూత స్థితులు అంటే ఆత్మస్థితిలో ఉన్న సుఖదేవ గోస్వామి, మనందరికీ తెలుసు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని విన్నారు. ఆయన కూడా కృష్ణుడి యొక్క లీలల్ని, మరి కృష్ణుడి గురించిన జ్ఞానాన్ని, భక్తుల యొక్క లీలల్ని విని ఆకర్షితుడయ్యాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దివ్యమైన ఆనందం ఉందని. నిజానికి సుఖదేవ గోస్వామి నేను ఆత్మననే జ్ఞానంలో పరిపూర్ణంగా సాక్షాత్కారం పొంది ఉన్నాడు, అయినా కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎందువలన? అంత దివ్యమైన అనమాట భగవంతుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలలు. మనం ఏ విధంగా మరి అది వాటిని అర్థం చేసుకోగలం, సాక్షాత్కారం పొందగలం? నామం, మొదట నామం చేయాలి, తర్వాత భగవంతుడి యొక్క రూపం అర్థమవుతుంది, తర్వాత భగవంతుడి యొక్క గుణాలు, తర్వాత భగవంతుడి యొక్క లీలలు అర్థమవుతాయి. అంతేగాని నేరుగా మనం లీలలు విని అర్థం చేసుకోలేము. ఎందువలన? హృదయం అనేది శుద్ధి పొందాలి. అందువలన కాలక్రమమున మెల్లమెల్లగా, శనై శనై అంటే మెల్లమెల్లగా ముందరకెళ్ళాలన్నమాట. చాలామంది అనుకుంటారు నేను ఈరోజు సన్యాసం తీసేసుకుంటే నా జ్ఞానం వచ్చేస్తుంది. చాలామంది మాయావాదులు ఇదే పని చేస్తారు. ఏంటి, మాయావాది సన్యాసాన్ని స్వీకరిస్తారు, ఓ నేను సన్యాసిని అయిపోయాను, సన్యాసిని అయిపోయినంత మాత్రాన ఈ కర్మ నుంచి బయటపడలేదు వెంటనే. ఎందుకని, శరణాగతి లేదు అక్కడ, భగవంతుడు గురించి జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు సన్యాసం బహిరంగంగా ఏదో కాషాయం వేసుకున్నంత మాత్రాన, కొన్ని నియమాలు పాటించినంత మాత్రాన ఆ దివ్యమైన ఆనందాన్ని అనుభవించలేదు, దివ్యమైన జ్ఞానం రాదు. అది ఎలా వస్తుంది? అది ఈ అధ్యాయంలో మన కృష్ణుడు మొదట చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి పరంపరలో ఉన్న ఆధ్యాత్మిక గురువుని, ఈ అధ్యాయంలో ముఖ్యమైనది ఇది రెండో శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షియో విధు. ఎందుకని, మనం దివ్య జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. దివ్య జ్ఞానం ఒక పరంపరలో ఉన్న ఆచార్యుడి ద్వారానే వస్తుంది, కానీ బయట ఎక్కడైనా మన సొంతగానో లేదా రకరకాలుగా ఎవరో రాసిన పుస్తకాల్లో వాళ్ళ సొంత కవిత్వం అనేక మంది రాశారు, భగవద్గీతలు కానీ లేదా రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు రకరకాల గ్రంథాల పేరుతో, వాటి ద్వారా మనకి దివ్యమైన జ్ఞానం అనేది రాదు. ఆధ్యాత్మిక గురువు అవసరం. ఆ గురువు ఎలా లభిస్తాడు? పరంపర ద్వారా లభిస్తాడు. ఎలా ఆ పరంపర ఎలా మొదలవుతుంది? భగవంతుడి నుండి మొదలవుతుంది. మనం ఉన్న సంప్రదాయం ఏ విధంగా మొదలైంది? కృష్ణ, బ్రహ్మ, నారద, వ్యాస, మధ్వ, పద్మనాభ, నృహరి, ఈ విధంగా చైతన్య మహాప్రభు, షడ్గోస్వాములు, తిరిగి ఆ విధంగా భక్తివినోద్ ఠాకూర్, తర్వాత గౌరీకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శ్రీల ప్రభుపాద, ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, తర్వాత వాళ్ళ యొక్క శిష్యులు, ఇంకా అలా కొనసాగుతూ ఉంటాం. ఆ విధంగా మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. దీంట్లో ఏంటి రహస్యం అంటే, ఇందులో కృష్ణుడు ఎప్పుడూ భగవంతుడే. అంతేగాని ఒక గురువు వచ్చి భగవంతుడు అయిపోవడం మధ్యలో ఎప్పుడు జరగదు. అది పరంపరలో ఉన్న రహస్యం. అది బయటైతే మొట్టమొదట అతను కూడా నామం చేయడం, అన్నీ చేయడం, భగవంతుడిని కీర్తించడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత భగవంతుడిని పెట్టిన చోటే అతను కూర్చుంటాడు, అతనే దేవుడు అయిపోతాడు. కొన్ని రోజులు జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఈ రోజుల్లో ఎన్నో చోట్ల జరుగుతుంది. కానీ మనం ఏంటి తెలుసుకోవాల్సింది? మన అందరం కూడా జీవులం, కృష్ణుడి యొక్క సేవకులం. ఇది దివ్య జ్ఞానం. మరి ఏం చేయాలి? దానికి హరినామ సంకీర్తనం చేయాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి, వైష్ణవుల్ని ఆశ్రయించి వాళ్ళ ద్వారా వినాలి. ఏమిటి ఈ దివ్య జ్ఞానాన్ని వినాలి? ఎలా అర్థం చేసుకోవాలి? భగవంతుడు ఎవరు, నేనెవరు, మా భగవంతుడికి మన గల సంబంధం ఏమిటి, ఈ సంబంధ జ్ఞానాన్ని, వీటన్నిటినీ తెలుసుకోవాలి. అప్పుడు మనం భగవంతుని చేరుకోగలం, భగవంతుని అర్థం చేసుకోవాలి. అది దివ్యమైన జ్ఞానం. అంతేగాని మనం భగవంతుడు అయిపోయాం లేదా నీలో పూర్తి శక్తి ఉంది, నువ్వే అన్నీ చేయగలవు, మొత్తం అన్నిటికి కూడా నువ్వే కారణం అని రకరకాలుగా చెప్తూ ఉంటారు, అది దివ్యమైన జ్ఞానం కాదు. చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ విని, ఏంటి వీళ్ళు ఎప్పుడు ఏదో అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు ఉన్న విషయం చెప్పొచ్చు కదా. మనకి ఇక్కడ ఉన్న విషయమే చెప్తే ఏది కాదో తెలియనప్పుడు మనం అది కూడా నిజమే కదా అనుకుంటాం. ఇక్కడ ఉంది అది రహస్యం. మనం ఏదైనా ఒక విషయం తెలుసుకున్నప్పుడు ఏది తప్పు, ఏది సరైంది, ఏది సరైంది కాదు, రెండు తెలుసుకోవాలి. అందుకనే మనం మిగతావన్నీ వివరించేది. అంతేగాని మిగతా వాళ్ళు అంటే మనకేదో అసూయ, ద్వేషం ఇది కాదు. చాలామంది అనుకుంటారన్నమాట ఇలా చెప్తుంటే. కానీ ఇది ఒక ఆచార్యుడు చేయవలసిన పని. ఏమిటి? ఏది సరైంది, ఏది సరైంది కాదు, ఏది మనం తెలుసుకోవాలి, ఏమిటి ఇవన్నీ చెప్పడం ఒక భక్తుడి యొక్క పని, ఒక ఆచార్యుడి పని. అవన్నీ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు కాబట్టి మనం వాటిని చర్చించుకుంటున్నాం. ఇంకా ఈ భక్తి యోగ యొక్క లక్షణాలు ఆరు ఉన్నాయి. ముఖ్యంగా భక్తి యొక్క లక్షణాలు అందులో మొదటిది ఏమిటంటే క్లేశాగ్ని. క్లేశాగ్ని అంటే దుఃఖాలని మొత్తాన్ని కూడా అగ్నిలో దగ్ధం చేస్తున్నాం. దుఃఖాలు అంటే నిజానికి దుఃఖం అంటే పుణ్యం కూడా దుఃఖమే. ఎలాగా? అది ఆత్మకి దుఃఖం. ఈ ఇంద్రియ సుఖం అనుభవించడం అనేది ఆత్మకి క్షోభే. ఎందువలన? ఈ శరీరంలో బంధించబడి ఉంది, ఇంద్రియ భోగం జరుగుతున్న ఆత్మ శరీరంలో బంధించబడి ఉంది. భౌతిక సుఖాలు అనుభవిస్తున్నప్పటికీ ఆత్మ మాత్రం శరీరంలో బంధించబడిపోయింది. కాబట్టి అవన్నీ కూడా దుఃఖాలే. దివ్య దృష్టి నుంచి, ఈ దివ్య జ్ఞానం దృష్టి నుంచి చూసినట్లయితే, దివ్య జ్ఞానంతో మనం చూస్తే ఇదంతా కూడా దుఃఖానికి కారణం ఆత్మకి. కాబట్టి అటువంటివన్నీ కూడా నాశనం అవుతాయి. అది భక్తి యొక్క ఒక లక్షణం. అదేవిధంగా ఇంకా మిగతావి ఏమిటి? అన్ని సకల శుభప్రదమైందనమాట భక్తి. శుభద అంటారు, శుభాన్ని ఇచ్చేది ఈ భక్తి. తర్వాత దివ్యమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. మూడో లక్షణం ఏంటి? దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది. శాంద్రానంద విశేషాత్మ. భక్తి ఏం చేస్తుంది? దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది. అది ఎటువంటి ఆనందం అంటే, దానికి ఇప్పుడే చెప్పుకున్నాం, దానికి అవధులు లేవు. అదేవిధంగా మోక్ష లభితాకృతి. మోక్షం కూడా కోరుకోడు అన్నమాట భక్తిలో ఉన్నవాడు. శుద్ధ భక్తులు ఎవరైతే నిమగ్నం అయి ఉంటారో వాళ్ళు మోక్షాన్ని కూడా నాకు అవసరం లేదంటారు. ఎందువలన? ఆ సేవలో ఆనందం ఉంటుంది. భౌతిక సంసారంలో మనం ఎవరికైనా సేవ చేస్తే దుఃఖం వస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటండి? ఇదిగో ఇక్కడ ఉన్న బ్రహ్మచారులు, ఈ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఉన్న భక్తులే దానికి ఉదాహరణ. వాళ్ళకు మీరు వెళ్ళి ఎన్నేని చెప్పండి మోక్షం వస్తుంది, ఇది చేయండి అది చేయండి, వాళ్ళకి ఏది చేయరు. ఒకసారి కానీ నామంలో కానీ ఆ రుచి అనేది మొదలైందంటే వాళ్ళకి మీరు ఏం చెప్పినా కానీ ఇంకేం వినరు, అవసరం లేదు. ఎందుకని? కృష్ణుడినే పొందారు వాళ్ళు, కృష్ణుని పొందారు, ఇంకేం అవసరం లేదు. అన్నిటికీ మూలం ఆయనే. ఆయనతోనే సంబంధం ఏర్పడినప్పుడు ఇంకెవరితో సంబంధం కావాలి, ఇంకేం కావాలి, అవసరం లేదు. అందువలన మోక్షాన్ని కూడా వాళ్ళు తిరస్కరిస్తారు, అవసరం లేదని చెప్తారు. ఇంకా ఏమిటది మనం చెప్పుకున్నాం, సుదుర్లభ అని. సమహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ములు దొరకడం చాలా కష్టం. ఏ విధంగా మహాత్ములు దొరకడం కష్టం? మహాత్ముల దగ్గర ఏముంటుంది? శుద్ధమైన భక్తి ఉంటుంది. ఆ భక్తి దొరకడం కూడా కష్టమే. మహాత్ములు దొరకడం ఎలా కష్టం, ఆ భక్తి దొరకడం కూడా కష్టం. కాబట్టి చాలా అరుదైంది. మనకి ఇప్పుడు అటువంటి అవకాశం వచ్చింది, ఏం చేయాలి? వెంటనే వెంటనే తీసుకోవాలి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. తత్ర మూల్యం ఏకం లౌల్యం. దీనికి మీరు చెల్లించేది ఏంటండి? ఈ భక్తిని పొందడం కోసం మనం ఏం చెల్లించాలి? ఏం చెల్లించాలి? ఇప్పుడు చెప్పాను, తత్ర మూల్యం ఏకం లౌల్యం. లౌల్యం విపరీతమైన కోరిక. ఏమిటి ఆ కోరిక? ఎలా అయినా కృష్ణుని పొందాలి, ఈ కోరిక ఉంటే సరిపోతుంది. మన ధనం వెచ్చించాల్సిన పని లేదు. విపరీతమైన కోరిక, ఎలాగైనా కృష్ణుని సాధించాలి, కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుని నామం చేయాలి, అది అది ఉంటే చాలు. మిగతా నిబంధనలు నియమాలు అన్నీ కూడా వాటంతట అవే మనం చేసేస్తాం. ఏదైనా ఒక వస్తువుని కావాలని కోరుకుంటున్నప్పుడు ఏం చేస్తాం? దానికోసం కావాల్సినవన్నీ కూడా మనం చేసేస్తాం. అన్న కదా, చేస్తామా? చేస్తాం. అదేవిధంగా ఇది ముఖ్యమైన, ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, శుద్ధ భక్తి అనేది భగవంతుణ్ణి కూడా ఆకర్షిస్తుంది. కృష్ణాకర్షణ, కృష్ణుడిని కూడా ఆకర్షిస్తుంది. ఎవరైతే భక్తి చేస్తారో వెంటనే కృష్ణుడి దృష్టి వాళ్ళపై ఉంటుంది. ఎటువంటి భక్తి? అనన్యమైన భక్తి చేస్తారో వాళ్ళు వెంటనే వాళ్ళ వైపు ఉండదు. ఎవరైతే హఠయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, వాళ్ళ వైపు కృష్ణుడు ఏమి పెద్దగా పట్టించుకోడు. ఎందువలన? కృష్ణుడిని మనసులో పెట్టుకొని చేయట్లేదు అవన్నీ, కృష్ణుడి కోసం చేయట్లేదు కాబట్టి కృష్ణుడు చూడు. కానీ భక్తి యోగం అనేది కృష్ణుడిని లక్ష్యంగా పెట్టుకుని కృష్ణుడి యొక్క ఆనందం కోసం, భగవంతుడి కోసం చేస్తున్నాడు కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క దృష్టి వాళ్ళపై పడుతుంది. కాబట్టి దివ్య జ్ఞానంలో యొక్క చరమాంకం ఏమిటంటే, దివ్య జ్ఞానంలో వాసుదేవ సర్వమిది అని తెలుసుకొని వాసుదేవుడికి శరణాగతి పొంది పరిపూర్ణంగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడమే లక్ష్యం. అందులో ఏమిటని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు, కాలక్రమమున వాళ్ళు అందరూ కూడా ఏదైతే మిగతా అన్ని రకరకాల యోగాల అభ్యాసం ద్వారా పొందే జ్ఞానం వాళ్ళకి అది తనంతటా అదే వచ్చేస్తుంది జ్ఞానం. ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని లేదు జ్ఞానం పొందడానికి. ఎందుకని? కృష్ణుడు ఇస్తానంటున్నాడు, దదామి బుద్ధి యోగంతో. ఆ బుద్ధి, ఆ జ్ఞానాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాడు కృష్ణుడు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు? ప్రశ్న ఏమిటంటే, మనం భగవంతుడి నామం చేయడం ద్వారా కృష్ణుడికి శరణాగతి అవ్వాలి అంటాం. కొంతమంది భక్తులు తిరుపతి వెళ్ళి అక్కడ గుండె చేయించుకుంటారు, అది కూడా సరైనదేనా? అది కూడా శరణాగతేనా? గుండె చేయించుకోవడం శరణాగతేనా? అంతేనా ప్రశ్న? ఇక్కడ అది కూడా సరైన శరణాగతిలో అది కూడా సరైనదేనా? అది ఒక శరణాగతి కిందకు వస్తుందా? అది కూడా చెప్పాలంటే నిజంగా కలియుగంలో శరణాగతి అంటే ముఖ్యంగా మన సంప్రదాయంతో చూసినట్లయితే హరినామం చేయడం ముఖ్యం. ఇంకా మనం గుండు చేయించుకోవాలి ఎలాగా, ఇదిగో ఇలాగా, అది శరణాగతి. కొంతమంది అనాదిగా వస్తుంది ఇది ఆచారం అని చెప్పి ఇస్తున్నారు, ఇది మంచిది అని ఇస్తుంటారు. అందులో శరణాగతి లేదు, చెప్పాలంటే దాదాపుగా లేదు. ఏమిటి, అది ఒక మంచి కార్యం, అక్కడికి వెళ్ళి చేస్తే మంచిది, భగవంతుడికి ఇస్తే మనకి మంచి జరుగుతుంది అని. అంతేగాని కృష్ణుడికి శరణాగతి పొందడంలో ఏమిటో ఏముంది మనం చెప్పుకుంటున్నాం. కృష్ణుడు యొక్క ఆనందాన్ని ఆశిస్తాడు. కానీ ఎవరైతే అక్కడికి వెళ్ళి జుట్టు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు ఎలా ఇస్తుంటారు, సాధారణంగా మనకు తెలుసు ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఏం చేస్తుంటారు, నాకు పరీక్ష పాస్ అయితేనో, లేదా నాకు మంచి అందమైన భార్య దొరికితేనో, వీసా దొరికితేనో, లేదా మంచి ఒక వ్యాపారంలో ప్రాఫిట్ వస్తేనో, ఈ విధంగా ఇస్తాం మనం. ఇక్కడ శరణాగతి ఏముంది, మన ఇంద్రియ భోగమే కదా ఉంది అక్కడ, మన ఆనందం గురించే కదా చేస్తున్నాం ఇవన్నీ. ఇంకా అది ఎంతవరకు శాస్త్రయుక్తం అనేది సందేహాస్పదం, ఆ విధంగా గుండు చేయించుకోవడం అని. ఎందువల్లంటే ఎక్కడైనా వైష్ణవ ఆలయాల్లో ఎప్పుడైతే మనం చేయించుకుంటాం, సిక అనేది తప్పనిసరి. ఇంకా స్త్రీలు కూడా, స్త్రీలకు నిజానికి లేదు శాస్త్రం ప్రకారం. ఎప్పుడైతే భర్త మరణించడం లేదా అది కొన్ని సందర్భాలు ఉంటాయి అప్పుడు మాత్రమే, అప్పుడు కూడా అన్ని వర్ణాలకి అందరికీ ఉండదు అది. కాబట్టి నిజానికి చెప్పాలంటే మీరు అందరూ ఒకవేళ ఆలోచించినా అవన్నీ పెద్ద అవసరం లేదు. దానికంటే ఇంకా ముఖ్యమైనది ఏమిటి, అలా ఇచ్చేకంటే ముఖ్యమైన పని ఏమిటి, హరినామం చేయండి ప్రతిరోజు. ఇంకా చెప్పాలంటే మీరు అనేక ప్రయాసలు పడి ఎంతో ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఊరికి అలా చూసి చూడలేం కూడా నిజానికి చెప్పాలంటే. దాని బదులు మీరేం చేయాలి, చక్కగా మన మందిరాలు, అనేక మందిరాలు ఉన్నాయి మనకి హరే కృష్ణ ఉద్యమం, మందిరాలు చక్కగా దర్శించి అక్కడ కార్యక్రమాలు పాల్గొని భగవంతుడి గురించి వినండి, తెలుసుకోండి. మనం అక్కడికి 2 రోజులు 3 రోజులు సమయాన్ని వెచ్చించి వెళ్తాం, ఇక్కడ వెళ్ళొద్దని చెప్పడం లేదు. దానికంటే కూడా ఇది చాలా ఉన్నతమైందని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి మనం ఏ జ్ఞానాన్ని పొందడం లేదు, ఏమి వినం, ప్రసాదం తింటాం. జనరల్గా సాధారణంగా అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏంటి, దర్శనం అయింది, గుండు కొట్టించుకున్నాం, ఒక లడ్డు దొరికింది, చాలు, వచ్చేసాం అంతే. అక్కడికి వెళ్ళి మనలో ఎటువంటి మార్పును పొందాం, ఏమైనా పొందామా? మళ్ళీ తర్వాత సంవత్సరం వెళ్తాం, మళ్ళీ అదే విధంగా చేస్తాం. ఈ మధ్యలో మనలో ఉన్న కామం, క్రోధం, లోభం కానీ, దురలవాట్లు కానీ ఏమైనా మారినయా? ఎక్కువ శాతం ఇంకా పెరగొచ్చు కూడా అవకాశాలు, లేదా తగ్గొచ్చు, చెప్పలేం. నిర్దిష్టంగా ఏమి చెప్పలేం. అందులో వెళ్తున్నంత మాత్రం మనం అన్ని వదిలేస్తామా? నేను చూడలేదు, వెళ్తున్నాను కాబట్టి మానేశాను అని. ఒకవేళ మానేసినా ఎందుకని, మనం ఇప్పుడు పూర్తిగా పాపంలో నిమగ్నమైనా కనీసం ఇప్పుడైనా ఏదైనా చేద్దామని మానేస్తాడు. అంతేగాని భగవంతుడికి ఇష్టం, కృష్ణుడికి ఇష్టం కాబట్టి, ఇక్కడ బాలాజీకి ఇష్టం కాబట్టి నేను ఇవన్నీ వదిలేస్తాను అనే విధంగా ఎవరు చేయరు. ఒకవేళ అలా చేస్తే అది నిజంగా అతను సక్రమంగా భగవంతుడి ధామం వెళ్ళి దర్శించుకున్నట్లు, అది సరైన మార్గం. లేదంటే అది శరణాగతి లోకి కాదు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.